పెట్టలేకపోయినా పెట్టే ఇల్లు చూపించు అని శాస్త్రం. యుద్ధం చేయలేకపోయినా నీతో యుద్ధం చేసేవాడిని ఒకణ్ణి చూపిస్తాను అనగానే ఎవరు వాడన్నట్ట. కొద్ది రోజులు కొద్ది క్షణాలలో శ్రీ మహావిష్ణువు రాబోతున్నాడు. ఆయన తెల్లని వరాహ రూపంతో ఆవిర్భవిస్తున్నాడు. ఆ శ్వేతవరాహమూర్తి సముద్ర జలాల్లో ఉన్నాడు ఆయన. ఆయన భూమిని పైకి తీసుకొస్తున్నాడు. ఆయనతో యుద్ధం చేసావంటే నీ కావరం తగ్గుతుంది, నీ తీట తీరుతుంది, నీ తాట తీస్తాడు ఆయన. అనగానే వీడికి విషయం అర్థం కాదు, మూర్ఖులకి అసలు విషయం అర్థం కాదుగా. ఓహ్, నాతో యుద్ధం చేసే విష్ణువు తయారయ్యాడనమాట, నేను కూడా చాలా కాలంగా హరి ఎక్కడున్నాడా అని అన్ని వెతికి వెతికి వేసారిపోయాను, ఇప్పుడు ఆ హరిని పట్టుకుంటాను, వాడిని హరి అనిపిస్తాను అని వీడు గదబుచ్చుకుని విష్ణువు కోసం బయలుదేరాడు. ఈలోపు ఏం జరిగింది, బ్రహ్మదేవుడి దగ్గరికి దేవతలు ఋషులు వచ్చి, బ్రహ్మదేవ ఈ భూమి రసాతలానికి పోయి సముద్రంలో ఎక్కడో ఇరుక్కుపోయింది, అది లేకపోవటం వల్ల నువ్వు సృష్టి చేయలేకపోతున్నావు, లోక శ్రేయస్సు కోసం భూమిని పైకి తీసుకురా అని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మ భూమిని ఎలా పైకి తీసుకురావడమా అని కించిత్ కాలం అలా కళ్ళు మూసుకున్నట్ట. అప్పుడు తమాషా జరిగింది, బ్రహ్మగారి కుడి ముక్కులోంచి సూక్ష్మమైన దోమ కంటే కూడా చిన్నగా ఉన్న అణువు వలె ఉన్న ఒక తెల్లని కాంతి ముక్కులోంచి బయటకు వచ్చింది, బ్రహ్మగారి నాసికలోంచి వచ్చిందిట. ఈ నాసికలోంచి సూక్ష్మమైన కాంతి బయటకు వచ్చి చూస్తూ ఉండగా ఓ మహావరాహంగా మారిపోయింది. అంటే బ్రహ్మ ముక్కులోంచి పుట్టుకొచ్చాడనమాట వరాహస్వామి వారు. భాగవతంలో తృతీయ స్కంధంలో ఉంటుంది ఈ తెల్లని రూపం. పెద్ద కొండంత రూపం అయిపోయింది, దానికి గొప్ప జూలుంది, ఒళ్ళంత తెల్లని వెంట్రుకలు ఉన్నాయి, పెద్ద ముట్టి ఉన్నది, ఎర్రని కళ్ళున్నాయి, శిరస్సున కిరీటం కూడా ఉంది. అలా యజ్ఞవరాహమూర్తి పుట్టుకొచ్చాడు శ్రీ మహావిష్ణు. వరాహావతారం ధరించాడు ఆయన. తెల్లని రంగులో ఉండడం వల్ల శ్వేతవరాహం అన్నారు. ఆయన కల్పంలో ఉన్నాం గనక మనం సంకల్పంలో శ్వేతవరాహ కల్పే అని రోజూ చెప్పుకుంటున్నాం, ఆయన తలుచుకుంటున్నాం. ఈ శ్వేతవరాహమూర్తి బ్రహ్మగారి నాసికలోంచి పుట్టుకొచ్చి మహారూపం ధరించాడు. వెంటనే బ్రహ్మాది దేవతలు దేవ జతం జతంతే పరమేశ్వర అని స్తోత్రం చేశారు. దేవ పరమేశ్వర నీవు జయము పొందువుగాక, నీ వల్ల సకల శుభాలు కలుగుగాక, భూదేవిని ఉద్ధరించి మమ్మల్ని కాపాడు అని ధ్యానం చేశారు. అప్పుడు ఆయన బ్రహ్మకి ఋషులకు దేవతలకు అభయమిచ్చి మహావేగంగా ఈ నీళ్లని చీల్చుకుంటూ ఈదుకుంటూ పాతాళానికి వెళ్ళిపోయాడు, రసాతలానికి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన ఈదుతూ ఉంటే తన గిట్టలతో సముద్ర జలం అల్లకల్లోలం అయిపోయింది, సముద్రంలోంచి పెద్ద పెద్ద కెరటాలు లేచిపోయాయి, ఉల్లోటోత్తుంగ తరంగ అయ్యిందట, పెద్ద పెద్ద కెరటాలు ఆకాశానికి లేచి డామ్ అనే శబ్దంతో పడ్డం మొదలుపెట్టాయి. అలా సముద్రాన్ని అల్లకల్లోలం చేసి ఆయన వెళ్ళిపోతుంటే సముద్రుడు వణికిపోయి, స్వామి నువ్వు ఇంతలా ఈదితే నేను తట్టుకోలేను, ఈ జలం నా శరీరం, నా శరీరాన్ని చిన్నాభిన్నం చెయ్యొద్దు, కొంచెం మెల్లగా ఈదన్నట్ట. నిజంగా గట్టిగా ఈత్తే పరమాత్మ ఈ సముద్రుడికి బాధ కలుగుతుందండో, అందుకని మెల్లగా ఈదమంటే ఆయన నవ్వి, మెల్లిగా ఈదడం నాకు రాదురా బాబు, అలా మెల్లగా ఈత్తే భూమిని రక్షించడం కష్టం, కొంచెం ఓపిక తెచ్చుకో అని సముద్ర జలం లోపల కంట వెళ్ళిపోయాడు. ఎక్కడో అడుగున గుండ్రంగా గోళాకారంలో ఉన్నది భూమి. భాగవతంలో చాలాసార్లు భూగోళం అనే శబ్దమే వాడారు, భూమి గోళాకారంలో ఉందని రాశారు. దశమస్కంధంలో కృష్ణుడి నోట్లో భూగోళమే కనపడిందని సుస్పష్టంగా గోళము అన్నాడు వ్యాసుడు. ఇప్పుడు ఆ భూమి దగ్గరికి వెళ్ళగానే ఆవిడ రెండు చేతులు జోడించి నమస్కరించింది, స్త్రీ రూపం ధరించి నమస్కరించింది. ఆయన రెండు కాళ్లతో దాన్ని పట్టుకుని రెండు కాళ్లతో ఈదుతూ ఈ భూమిని పైకి తీసుకురావడం మొదలుపెట్టాడు. ఈలోపు ఈ నీళ్లలో భూమిని వెతకడానికి వెళ్ళిన వరాహమూర్తి ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ వచ్చేట హిరణ్యాక్షుడు. వరుణుడు చెప్పాడు కదా, శ్రీహరి అయితేనే నీ కండకావరం తొలగిస్తాడని, అందుకని హరిని వెతుక్కుంటూ వచ్చాడు. అలా వెతుక్కుంటూ వచ్చిన హిరణ్యాక్షుడికి భూమిని కాళ్లతో పుచ్చుకుని ఈదుకుంటూ నీళ్లలోంచి పైకి వస్తున్న మహాత్ముడు శ్వేతవరాహస్వామి కనపడ్డాడు. వెంటనే వీడు వెంటబడి ఘనసూకర్ర మూఢాధమ వనచరమేరీ తినిపుడు వనచరమయ్యన్ అన్నాడు. ఏయ్ పంది, పెద్ద పంది అన్నాడు. ఘనసూకర అన్నాడు, మూఢ అధమ అని నోటికొచ్చినట్లల్లా తిట్టాడు. అవును, నాకు అనుమానం, నువ్వు వనచర అనేవి, వనచరమయ్యావేమిటి అన్నాడు. ఇది శ్లేష అన్నమాట. వనము అంటే అడవి అని ఒక అర్థం, వనచరము అంటే అడవుల్లో తిరిగేది. నువ్వు అడవి పొందివి, అడవుల్లో తిరగాలి. ఇప్పుడు వనచరమయ్యావేమిటి అన్నాడు మళ్ళీ. వనము అంటే నీరు అని ఒక అర్థం. అమృతం, జీవనం, వనం అని అమరకోశంలో నీటికి పేర్లు. అడవుల్లో తిరగవలసింది నీళ్లలో తిరుగుతోంది ఏమిటి అనడానికి పోతన గారు అనువాదంలో వనచరమేరీతినిప్పుడు వనచరమయ్యన్ అన్నాడు. ఎన్ని తిట్టినా, వాడు ఎంత ధిక్కరించినా ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా మౌనముగా ఈ భూమిని పుచ్చుకుని ఈదుతూ పైకొచ్చాడు ఆయన. నీటి ఉపరితలం మీదకు వచ్చేదాకా ఏం మాట్లాడలేదు. వాడు తిడుతూ వెంటబడుతూనే ఉన్నాడు. ఏ పంది, ఆగు, నాతో యుద్ధం చేయి, నువ్వేదో వీరుడివి, నాతో గదాయుద్ధం చేసి మెప్పిస్తావని వరుణుడు అన్నాడు. నువ్వు చూస్తే వెన్ను చూపి పారిపోతున్నావు, పిరికాడా అన్నాడు. అయినా ఆయన మాట్లాడలేదు. మహాత్ములు తిట్లకి లొంగరండి. ఎప్పుడూ కూడా అవతల వాడు తిడుతుంటే మనం రెచ్చిపోకుండా ఉంటే ఎంత లాభమో తెలిసిన మీకు. అది భగవంతుడు వాసుదేవుడు ఆ మాట మనకి నిజం చేసి చూపించాడు. తిట్టేవాడికి సమాధానం ఇచ్చే కొద్దీ తిడతాడు వాడు. ఓ దరిద్ర పత్రిక ఉండేది, ఆ పత్రిక నోటికి వచ్చినట్టల్లా రాసేది. మనం దానికి సమాధానం చెబుతామా? సమాధానం చెప్పకూడదు. ఆ దాంట్లో రాయేయడం అంత దరిద్రం మరొకటి లేదని ఇక్కడ ఒక కథ చెప్పాలి మీకు. ఒక యోగి ఉండేవాట. ఆయన భిక్షాటంతో జీవించేవాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక్క ఇంటికే వెళ్ళి ఆ ఇంటి ముందు నిలబడి భిక్షాందేహి అని 3 సార్లు అనేవాడు. ఇంట్లో వాళ్ళు ఏదన్నా ఆయన భిక్షాపాత్రలో వేస్తే దాన్ని ఆహారంగా స్వీకరించేవాడు. ఎవరు వేయకపోతే ఇంకా పూట 2 ఇంటికి వెళ్ళేవాడు కాదు, అంటే రోజుకు ఒక్క ఇంటికే వెళ్ళి యాచించేవాడు అన్నమాట. అది తెలిసి ఊళ్ళో వాళ్ళు ఆయన ఏ ఇంటికి వచ్చినా ఎంతో కొంత భిక్ష వేసేవారు. ఓసారి ఏం జరిగింది, ఆ ఊళ్ళో ఓ పిసిని కొట్టుంటే ఆ పిసిని కొట్టి ఇంటికి వెళ్ళాట ఈయన. ఆ పిసిని కొట్టాడు పరమ దౌర్భాగ్యుడు వాడు, 24 అవర్స్ న్యూస్ ఛానల్ లాంటి వాడు. వాడు చెత్త తప్ప ఇంకేమి ఇవ్వను నీచుడు. అటువంటి పత్రికా న్యూస్ ఛానల్ నడిపేటటువంటి ఎడిటర్ లాంటి వాడు అనమాట వీడు. వీడి దగ్గరికి ఆయన వెళ్ళి భిక్షాందేహి అన్నాడు. ఈ యోగీశ్వరుడు వెళ్ళి భిక్షాందేహి అన్నట్ట. 3 సార్లు భిక్షాందేహి, భిక్షాందేహి, భిక్షాందేహి అన్నాడు. ఇక మాట్లాడలేదు. ఇక ఈ ఇంటివాడు లోపల నుంచి బయటకు వచ్చి, ఎరా ఇంత బలంగా ఉన్నావు, దున్నపోతులో ఉన్నావు, ఎందుకురా నీకు ముష్టి, మాలాంటి వాళ్ళ మీద పడి తిండమేమిట్రా, కష్టపడి పనిచేసి బతకలేవా అన్నట్ట. ఎన్ని తిట్టినా ఆయన భిక్షాపత్ర పుచ్చుకుని నవ్వుతూ అలాగే ఉండిపోయాడు. వీడు తెగ తిట్టేసి వెళ్ళండి, తిట్టి తిట్టి తిట్టకుండా ఏ డిక్షనరీలో ఉండవు, ఆఖరికి అసెంబ్లీలో కూడా అలా తిట్టుకోలేరు. అలా తిట్టేశాడు, తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టేసి చూస్తూ ఉంటే ఈయన మాత్రం ఎన్ని తిట్లు తిట్టినా అని నవ్వేట. తిట్టి తిట్టి గొంతంతా పోయింది, ఎంతసేపు తిడతాడు గొంతుకు పోయింది, ఇంకా తిట్టలేడు వాడు, కదలడు, నవ్వుతున్నాడు. దాంతో ఒళ్ళు మండిపోయి ఈసారి ఏం చేశాట, చేతులు ఊపడం మొదలెట్టాట. ఆయన మళ్ళీ నవ్వుతూనే ఉన్నాడు. చేతులు ఊపగా ఊపగా చేతులు పడిపోయాయి. ఎంతసేపు ఊపుతాడు చేతులు? చేతులు పడిపోయాయి. అందుకని చేతులు వేళ్లాడిపోయి ఈసారి ఏం చేశాట, వీడు కదలట్లేదని అని తలకాయ ఊపాడు. దాంతో తల బెణికింది. మెడ చుట్టూతో కుక్క బెల్ట్ అని ఒకటి వేస్తుంటారు ఈ మధ్యన చూసారా, మెడ బెల్టికిన వాడికి ఈ బెల్ట్ అనమాట, కుక్క మెడలో పట్టిలాగా వేస్తారు, అది వేసారంటే వాడికి మెడ బెణికింది అని మనకు అర్థం. అందుకే ఇష్టం వచ్చినట్టు తలకాయ ఊపకూడదు. ఇలా ఊపి ఊపి మెడ కూడా మెణికింది. ఇప్పుడు వాడికి అనుమానం వచ్చింది, ఈ యోగీశ్వరుణ్ణి ఎన్ని తిట్టినా కిక్కురు మంటం లేదు, కొంపదీశుడికి చెవుడేమో, అనవసరంగా తిట్టానని దగ్గరకు వచ్చి ఎందాకటి నుంచి తెగ తిట్టా, గొంతుకు పోయింది కదా తిట్టి తిట్టి, అందుకని తెగ తిట్టా, వినపడలేదా అన్నట్ట. వినపడకపోవటమే, సుస్పష్టంగా వినపడింది, నాకేం చెవుడు లేదు అన్నట్ట ఆయన. దాంతో వీడు తెల్లబోయి, అయ్యా నేను తిట్టిన తిట్లు మానవ మాత్రుడు తిట్టాడు, ఇన్ని తిట్లు తిడుతుంటే మీకు వినబడలేదేమో అందుకే నవ్వుతున్నారు అనుకున్నాను అంటే వినబడి కూడా నవ్వారా అన్నట్ట. చేతులు ఊపా, మెడ ఊపా, నోరు తిట్టి తిట్టి అది నొచ్చుకుంది, అయినా మీరు నవ్వుతూనే ఉన్నారు, కిక్కురు మండలం లేదు ఏమిటంటే ఆయన అన్నాడు, నువ్వు నాకు ఒక గోవు దానం ఇస్తానన్నావు అనుకో, నేను పుచ్చుకున్నాను అనుకో, అప్పుడు ఆ గోవు ఎవరిది అంటే నా జీవితంలో ఎవరికి ఉననుకోండి, ఒకవేళ నేను నిజంగా మీకు గోవు దానం చేస్తే మీరు పుచ్చుకుంటే మీదేనండి అన్నాడు. నువ్వు గోవు బదులుగా తిట్లు నాకు దానం చేసావు, నేను పుచ్చుకోనన్నాను, నువ్వు నాకు గోవు దానం చేస్తే గోవు వద్దంటే ఎవరిది, నీదే కదా అంటే అవునండి అన్నాడు. నిజంగానే ఒకటి ఆలోచించండి, ఎవరన్నా మనకి ఏదన్నా దానం ఇస్తే మనం వద్దంటే వాడు పుచ్చుకోకపోతే అవతల వాడిది, అది మీరు పట్టుకొచ్చి 500 కట్టిన చేతిలో పెడితే నా వద్దంటే అది మీదే. అలాగే ఇప్పుడు నువ్వు గోవుకు బదులుగా అరగంట నుంచి తిట్లు, చేతులు ఊపడాలు, మెడ ఊపడాలు దానంగా ఇచ్చావు. నేను పుచ్చుకోలేదు, పుచ్చుకోకపోతే ఇప్పుడు అన్నీ ఎవరివి అన్నాడు. అప్పుడు వాడు తెల్లబోయి, అవునండి నావే అన్నట్ట, నిన్ను నువ్వు తిట్టుకుంటున్నావు అందుకే నవ్వాను అన్నాడు ఆయన. నిన్ను తెగ తిట్టుకుంటుంటే నవ్వాను అన్నాడు ఆయన. కాబట్టి ఈసారి ఏం చేయాలన్నమాట, మనం ఎవడన్నా తెగ తిడుతూ ఉంటే అలా నవ్వండి. అంటే ఆ తిట్లు మనకి దానం చేస్తే మనం పుచ్చుకోవద్దు, అవి వాడివే రివర్స్లో అడిగిపోతాయి. వాడిని వాడే తిట్టుకుంటున్నాడు, వాడిని వాడే చేతులు ఊపుకుంటున్నాడు, వాడికి వాడే తలకాయ ఊపుకుంటున్నాడు, ఏవో ఊపుకుంటాడు, మనకెందుకు వచ్చింది నష్టం? ఎంత సులభమైన మార్గం ఇది. కాబట్టి యుద్ధం రాకుండా ఉండాలంటే అవతల వాడు ఎన్ని తిట్టినా కామెంట్లు పెట్టకూడదు మనం. వాడు ఏదన్నా అక్కడ కామెంట్ పెట్టాడు, నువ్వు సొంట అన్నాడు అనుకో, నేను సొంటనా, నువ్వే సొంటన్నావు అంటే తంట వస్తుంది, మనకు మంట పెరుగుతుంది. కిక్కురు మనకుండా ఊరుకుంటే ఎంతకాలం తిడతాడు వాడు, ఎంత రాస్తాడు, రాసి రాసి లేక టైప్ చేసి చేసి చేతులు వాడికే పోతాయి. వాదున వచ్చున్నదే కీడు సొమ్ము వసుధను సుమతి. సుమతి శతకం ఒకటి ఉండేదిలేండి పూర్వం, పిల్లలకి నేర్పేవారు. అందులో పద్యం ఇది, వాదోపవాదములు చేస్తే కీడు వస్తుంది అన్నారు. తెలివైన వాడు అందుకే వాదించడు. అందుకని వరాహస్వామి సమాధానం చెప్పకుండా నీటి పైకొచ్చి అక్కడికి రాగానే భూదేవిని నీళ్ల మీద పెట్టి, ఉపరితలం మీద పెట్టి తన ఆధార శక్తితో భూమిని నిలబెట్టాడు. అంటే భూమి సముద్రంలోకి వెళ్ళిపోకుండా తన శక్తితో నిలబెట్టాడు. ఇప్పుడు వెనక్కి తిరిగాడు. ఆ నాయన, ఇందాకటి నుంచి నువ్వేదో నాకు స్తోత్రాలు అందించినట్టున్నావు, స్వీకరించమంటావా అవి? నాకు నిందా లేదు, స్తోత్రము లేదు, అందుకే నేను పట్టించుకోలేదు. నువ్వు చెప్పినట్టే నేను పందినే, కానీ నీలాంటి కుక్కల్ని చీల్చి చెండాడే అడవి పందిని, వీధుల్లో తిరిగే పిచ్చి కుక్కల్ని చీల్చి చెండాడే అడవి పందిని అనుకో, దా యుద్ధ భిక్ష పెడతా అని ఇలా చేత్తో గద స్వీకరించాడు. ఈ గదకి అప్పటి నుంచి కౌమోదకి అని పేరు వచ్చింది. కు అంటే భూమి, భూమికి ఆనందం కలగజేశాడు కనుక కు మోదం, కౌమోదం అన్నమాట. కౌమోదకి అని ఎందుకు పేరు వచ్చిందంటే భూదేవికి ఆనందం కలగజేస్తూ రాక్షసుడితో యుద్ధం చేయడానికి ఆ కథ ఉపయోగపడింది అన్నమాట. ఈ కౌమోదకి ఈ కథ ధరించాడు. ఇద్దరికి ఘోర యుద్ధం జరిగింది, మహాయుద్ధం జరిగింది. వాడు జయ విజయుల్లో ఒకడు కదా, అందుకని ఆ ప్రేమతోటి స్వామీజీ ఎక్కువ కొట్టలేదట. యజ్ఞవరాహస్వామి నాలుగు బాధలేదు. నేను చాలా ఆశ్చర్యపోతుంటాను అనమాట, భగవంతుడికి ఎంత ప్రేమ ఈ పిచ్చివాళ్ళ మీద. వీడి దుర్మార్గుడు తెగ తిట్టాడు, ఆ చివాట్లు కూడా పెసరట్ల కింద భావించాడు ఆయన. వాడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఏదో అలా అలా యుద్ధం చేశాడు, కానీ గట్టిగా కొట్టలేదట, గట్టి కూడా చచ్చిపోడు. మీరు మన స్వామీజీని కూడా అప్పుడప్పుడు కొంతమంది పిచ్చివాళ్ళు అలా తిడతారు, అప్పుడు ఆయన నవ్వుకుని తిట్టావా, మళ్ళీ రారా బాబు, వచ్చి కూర్చో, ఇక్కడికి వచ్చి భోంచేయి అంటారు. ఇది భగవంతునికున్న కరుణ. ఈ కరుణని అవ్యాజ కరుణ, ఏ వంకా లేని కరుణ. ఆయనకి మన వల్ల ఏం లాభం ఉంటుంది? మనం ఏమిస్తే ఆయనకి లాభం పోనీ? హాయిగా ముక్కు మూసుకు తపస్సు చేసుకోవాలనుకుంటే చేయగలరు, వైకుంఠానికి పోవాలంటే వైకుంఠంలో ఉండగలడు ఆయన దత్తాత్రేయుడు. పోనీ ఆయన మనకు మళ్ళీ ఏమైనా భోగాలు అనుభవించడానికి ఏముంది బంధం పోనీ? ఏదో కొడుకో కూతురో కోడలో ఉంటే వీళ్ళ కోసం ఆస్తి కూడబెట్టాలి ఏమిటి? కానీ లోకాన్ని ఉద్ధరించడానికి, ధర్మోద్ధరణ కోసం ఇన్ని యాతనలు పడి నరశరీరం ధరించి అప్పుడప్పుడు తిరుగుళ్ళు తిరుగుతూ యాతన పడాలి. ఒక 3-4 గంటలు ప్రయాణం చేస్తే ఎంత అలసిపోతామండి? ఎప్పుడు ఒకసారి చూడండి, 24 గంటలు ప్రయాణం అనుకున్నది మన నాకు 32 గంటలు పట్టేసింది, ఎందుకంటే ఎయిర్ ఇండియా ఈ మధ్యన లేటుగా వస్తుంది. ఆ ప్రయాణం చేయగానే మళ్ళీ ఇంటికి వచ్చి రాగానే మా అమ్మగారి తద్దినం పెట్టి ఇక్కడికి పరిగెత్తుకు వచ్చేసరికి నిన్న కారులో బెంగళూరు వరకే ఫ్లైట్ ఉంది అనుకున్నాను, అప్పట్లో లేదట, అది ఫ్లైట్ మైసూరు దాకా వచ్చింది. నాతో పాటు ఆ ఎదురుగుండా ఆయన కూర్చుని, ఇది మైసూరు ఎడుతుందండి అన్నాడు ఆయన. ఆయన మైసూరు ఎడుతున్నాడు, నేను ఉసూరు అంటూ అక్కడ నుంచి ఇక్కడ దాకా కారులో వచ్చాడు. ఆ వస్తున్నప్పుడు భయం వేస్తుంది ప్రాణం. ఆ నడిపే ఆయన మంచి స్పీడ్గా తీసుకుపోతాడు, సడన్గా కింద జీపీఎస్ వస్తాడు, ఈ జీపీఎస్ చూసేలో ఇలా అంటాడు. అందుకే కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుంటున్నాను. ఆయన ఏమనుకుంటున్నాడు, జపం చేస్తున్నాడు అనుకున్నాడు. జపం కదా నాకు భయం. కారణం చెప్పమంటారా? నా కారు నేనే డ్రైవ్ చేసుకోవడం వల్ల వచ్చిన ఇబ్బంది ఇది. కారు డ్రైవ్ చేసేవాడు ఫ్రంట్ సీట్లో కూర్చుంటే డేంజర్ వాడికి, వాడికి తెలియకుండానే కాళ్ళతలే బ్రేక్ నొక్కేస్తాడు. ఇది పార్షియల్ డ్రైవింగ్ అంటారు. ఎందుకు చెప్తానంటే, నేను ఇలా ప్రయాణం చేసి వస్తే నిన్న రాత్రి నా బుర్ర గిర్రుమంది, ఏట్రా దేవుడా ఈ ప్రయాణాలు, దిక్మాల ప్రయాణాలు అనిపించింది. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది అన్నట్టు రాత్రి అంతా, ఓసారి డెన్మార్క్లో ఉన్నారట, ఓసారి స్వీడన్ట, ఓసారి నార్వేట, ఓసారి యుఎస్ఏట, ఓసారి యూకేట, అంతలోనే మైసూరుట, మళ్ళీ మర్నాడు చూస్తే విజయవాడట. ఇందుగలడందులేడని సందేహము వలదు. పోనీ ఇంత తిరిగిన తర్వాత ఏదో 2 గంటలు పురాణం చెప్పేసి వెళ్ళి పడుకోండి అంటే గదిలోకి వెళ్ళి పడుకుంటే ఎంతో సుఖమునా? ఓ పక్కన పురాణాలు చెప్పాలి. పొద్దునుంచి సాయంకాలం దాకా వచ్చిన జనాలందరూ ఒకడు వచ్చి నాకు పెళ్ళి అవ్వలేదు, పెళ్ళైన వాడు పిల్లలు లేరు, పిల్లలు లేని వాళ్ళు ఉద్యోగం కావాలి, ఉద్యోగం ఉన్నవాడు ఆ ఉద్యోగం పెర్మనెంట్, ఒక ఆయన నేను ఎంపీ అవ్వాలి, ఒకడు ఎమ్మెల్యే అవ్వాలి, అయినవాడు ఇంకా మంచి మంత్రి అవ్వాలి. ఎన్ని కోరికలు అక్కడ కూర్చున్నప్పుడు ఈ జనాలందరూ వెడుతూ కోరికలు విన్నవిస్తూ ఉంటే అలా చిరునవ్వు చిందిస్తూ వినడం అంత కష్టం అనవట్లేదు దేవుడా జీవుడా అనిపిస్తుంది అన్నమాట. మాయదారి కష్టాలు ఇన్ని కష్టాలు వింటూ ఉంటే కొంతసేపు పోయాక విసుగొచ్చేస్తుందంటే మనకి. ఎక్కువసేపు ఎవరన్నా మాట్లాడి వింటే తల తిరిగి బుర్ర తిరిగి విసుక్కోవాలా? అలా నవ్వుతూ మళ్ళీ అంతలోనే వచ్చి ఆ పురాణం మొదలెట్టండి, మళ్ళీ ఆ పురాణం వినడం, ఇది ఇంకా పెద్ద హింస నాలాంటి వాడు చెబుతూ ఉంటే. ఎందుకంటే చెప్పడం కంటే కూడా వినడం చాలా కష్టం ఉండే, అందులో స్వయంగా భగవంతుడు వినడం ఇంకెంత కష్టం. మళ్ళీ వినాలి, విన్న తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో దాని మీద సమీక్ష. ఈ బాధలన్నీ భగవంతుడికి ఉంటాయి కానీ భక్తులకు ఉండవు. అందుకే భక్తులు అదృష్టవంతులు భగవంతుడి కంటే. నేను ఎందుకు చెప్తానంటే ఇవన్నీ పడుతూ కూడా ఈ జనాల మధ్యలో ఉండాలంటే మన మీద కరుణ ఉండాలి. ఆ కరుణ స్వార్థం లేని కరుణ, అందుకే వంకలేని కరుణ, అవ్యాజ కరుణ, అవ్యాజ కరుణామూర్తి అనే నామం ఈ భగవంతుడికి చెల్లుతుంది. కాకపోతే అంతసేపు హిరణ్యాక్షుడితో యుద్ధం చేయాలటండి ఆయన. ఇంతలో ఏం జరిగింది, వాడు భుజం మీద ఒకటిచ్చాడు, ఆ భుజం మీద కొట్టగానే ఆయన చేతిలో గద సముద్రంలో పడిపోయింది. దాంతో దేవతలు హాహాకారాలు చేశారు, ఏమిటి స్వామి వాడితో ఆడుకుంటున్నావు, నీ గదని వాడు నీళ్లలో పడేలా కొట్టాడు, ఇంతవరకు మీ చేతిలో ఉన్న గద అలా కింద పడేలా ఒక్కడు కూడా కొట్టలేదు అని వాళ్ళు అన్నారు. ఇంతలో బ్రహ్మ వచ్చి ఇది సంధ్యా సమయం, మరి కొంతసేపటి వాడికి బలం పెరుగుతుంది, వాడిని సంహరించనగానే ఆయన నవ్వాడు, ఏం చేయను వాడి మీద ఇంకా ప్రేమ పోవడం లేదు, వీడు ఎంత కాదనుకున్న భక్తుడు అని మనస్సులో అనుకుని కాసేపు అలా ఉండిపోయాట. ఈ రాక్షసుడి దగ్గర నీతి ఉందండి, రాక్షసుల్లో కూడా నీతి ఉంటుంది. ఈ టెర్రరిస్టుల కంటే వాళ్ళు నయ్యం, ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులు అంత నీతులు ఎక్కడ ఉండరు వాళ్ళు, వాళ్ళకంటే వీళ్ళు చాలా నయ్యం. వాడు ఏమన్నాడో తెలుసా, శ్రాంతే భీతే త్యక్తశస్త్రే అన్నాడు. వాడు అలసిపోయిన వాళ్ళని, భయపడిన వాళ్ళని, ఆయుధం లేని వాళ్ళని మా రాక్షసులం చంపం, నువ్వు ఇంకో ఆయుధం తెచ్చుకో లేదా నీళ్లలోకి వెళ్ళి గద వెదిగి తెచ్చుకో, నీతో అప్పుడు కానీ యుద్ధం చెయ్యను, అప్పటిదాకా యుద్ధం చేయకుండా విరమిస్తానన్నట్టు వాడు. అంటే దుర్మార్గత్వంలో కూడా నీతి ధర్మం ఉన్నాయి అనగాని ఆయన నవ్వి, నాకు ఈ గద ఎందుకురా, ఆ గద వృధా అని తక్షణం సుదర్శన చక్రం తలుచుకున్నాడు. చక్రం వచ్చింది, చక్రం అవక్ర పరాక్రమం కలిగిన రాక్షసుడి దగ్గరికి వెళ్ళి ఆ నీచక్రముడి యొక్క తల నరికి అవతల పారేసింది. క్షణంలో వాడి తల దిగి సముద్రంలో పడిపోయింది, వాడు కుప్పకూలిపోయాడు. అప్పుడు దేవతలంతా పుష్పవర్షం కురిపించారు, భూదేవికి భర్తవి నువ్వు అన్నారు. భూమిని సంస్కృతంలో గో అంటారు, గో అంటే భూమి అని కూడా అర్థం. ఈ గోవుకి ఆనందం కలిగించావు గనక, భూదేవికి ఆనందం కలిగించావు గనక ఈ రోజు నుంచి నువ్వు గోవిందుడివి అన్నారు. అలా గోవిందుడు అనే పేరు మొదట వచ్చింది ఆయనకి. గాం విందతీతి గోవింద అని, గో అంటే భూమి గనక, భూమికి ఆనందం కలగజేసి భూమి మీద ఉన్న మనందరినీ రక్షించాడు గనక మొదటిగా గోవింద అన్నారు. ఒకే శబ్దం చాలాసార్లు ఆయనకు వచ్చింది, ఇదే గోవింద బిరుదు మళ్ళీ 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 ఆయనకి ఇచ్చారు. భాగవతంలో చాలాసార్లు ఆయనకు ఆ గోవింద శబ్దం వచ్చింది. కృష్ణావతారంలో కూడా మళ్ళీ గోవింద అనే బిరుదు వస్తుంది అనమాట. ఒకే బిరుదు 10 సార్లు ఎవరెవరు కానీ ఆయనకి ఇచ్చారు. ఇది యజ్ఞవరాహ అవతారం. ఆ తర్వాత బ్రహ్మదేవుడు చాలా సృష్టి చేశాడు, ఓ అద్భుతంగా వర్ణించేసరికి సృష్టి క్రమం అంతా కూడా. క్రమంగా పరీక్షిత్తు సుకుడి ద్వారా కథలు వింటూ, మానవులు చాలా పాపాలు చేస్తూ ఉంటారు కదా, ఈ పాపాల నుంచి తక్షణం విముక్తి పొందడానికి ఏం చెయ్యాలి, ఒకడు మహాపాపం చేశాడు ఈ పాపికి విముక్తి ఎలా కలుగుతుందని అడిగాడు. అప్పుడు చెప్పాడు ఆయన, నాయన అన్నిటికంటే సులభం స్మరణ చెయ్యడం, నారాయణ 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 అని నిరంతరం భగవన్ నామం చేస్తే తక్షణం తరిస్తాం. పూర్వం కన్యాకుబ్జం అని ఒక నగరం ఉండేది, ఇప్పుడు అది పాకిస్తాన్లోకి వెళ్ళిపోయిందండోయ్. ఆ రోజుల్లో అవిభక్త భారతదేశంలో కన్యాకుబ్జం ఉండేది, ఇప్పుడు అది కనోస్ అనే పేరుతోటి పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ మందండి కాందహార్ ఇప్పుడుందే, అది గాంధార దేశం పూర్వం. సింధు దేశం పాకిస్తాన్లో ఉందే, అక్కడ వాడే సైంధవుడు జయద్రథుడు అంటే. మలేషియాని పూర్వం మలయా అనేవారు, ఇప్పుడు స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ దాన్ని పూర్వం మద్రదేశం అనేవారు. శల్యుడు అక్కడివాడు మద్రదేశం అంటే అదే మాడ్రిడ్ అన్నమాట. కాలిఫోర్నియాని కపిలారణ్యం అనేవారు, కపిలుడు తపస్సు చేసి సముద్రానికి వెళ్ళిన స్థలం అక్కడ ఉంది ఇప్పటికి కూడా, అక్కడ నుంచే పాతాళానికి వెళ్ళాడు ఆయన. ఈ మొత్తం ప్రపంచమంతా ఆ రోజుల్లో మనదే. ఒకప్పుడు క్రమక్రమంగా విడిపోయాయి, మతాలు మారిపోయాయి, ప్రాంతాలు మారిపోయాయి, చివరికి పక్కనున్న పాకిస్తాన్ విడిపోవడం వల్ల వీసా కూడా లేకుండా మనం యాతన పడిపోతున్నాం. సింధు నదికి పుష్కరం వస్తే యాతన పడుతున్నాం ఇవాళ మనం. ఇది కాలప్రభావం, కాలోహి దురతిక్రమ. కానీ ఎప్పుడో ఒకప్పుడు మనకేం కంగారు పడక్కర్లా, భగవంతుడు ఇక్కడున్నాడు మనకి. మన దత్తాత్రేయుడు అనుగ్రహంతో మళ్ళీ భారతదేశం అంతా పాకిస్తాను బంగ్లాదేశ్ కలిసిపోతాయని నాకు నమ్మకం అయితే ఉంది. ఆయన ఒక అవతారం ఎత్తడం కోసం నేను చూస్తున్నాను, అదే కల్కి. కల్కి అనే అవతారం చాలా అందంగా ఉంటుంది. అవతారంలో కూడా మళ్ళీ మనం అదృష్టవంతులైతే చూడొచ్చు. కేశవాధృత కల్కి శరీరా జయ జగదీశ హరే, జయ జగదీశ హరే. భక్తజీదేవుడు ఎంతో అందంగా దశావతారాల మీద స్తోత్రం రాశాడు. అందులో ఆఖరణ కల్కి అనే అవతారం గురించి రాస్తూ, స్వామి మ్లేచ్చులందరినీ వేదములకు విరుద్ధముగా వెళ్లే పాపాత్ముల్ని నాశనం చేయడానికి ఓ పొడవైన పదునైన తోకచుక్క లాంటి కత్తి పుచ్చుకుని తెల్లని గుర్రమెక్కి పసుపచ్చ రంగులో పుడతావు. కల్కి అవతారంలో స్వామివారు పీతవర్ణంలో ఉంటాడు, గుర్తుపెట్టండి, బంగారపు రంగులో ఉంటాడు, పసుపు రంగులో ఉంటాడు, తెల్లని వస్త్రం కడతాడు, తెల్లని గుర్రం ఎక్కుతాడు, మంచి కత్తి పుచ్చుకుని దాంతో పాపాత్ముల్ని సంహరిస్తాడు. యుగ సంధి అంటారు దాన్ని, అంటే కలియుగం వెళ్ళిపోయి ఇక కృతయుగం రాబోతుందనమాట. ఆ సంధిలో పాపాత్ముల్ని నాశనం చేస్తే ఇక అక్కడి నుంచి మహాత్ములు ధర్మాత్ములు పుట్టుకొస్తారు, తిరిగి కృతయుగ ధర్మం ఆరంభమవుతుంది. అలా విష్ణుయసుడు అనే పేరు కలిగిన మహాత్మునికి శంబల గ్రామంలో పుట్టబోతున్నాడు ఆయన. ఎంతో అద్భుతం. అసలు భక్త జయదేవుడి యొక్క కీర్తనలు వింటూ ఉంటే హరిభక్తి మనలోంచి పొంగుకొస్తుంది అనమాట. ఆ భావనలే అందంగా ఉంటాయండి ఆయనవి. రావణాసురుణ్ణి సంహరించేట విష్ణువు అవతారాల గురించి భాగవతంలో ఉంటుంది కదా మీకు, అదే దాన్ని అందమైన భాషలో చెప్పాడు ఆయన. భాగవతంలో అన్ని అవతారాలు ఉంటాయి. రావణాసురుడు దిక్కుల్లో ఉన్న దిక్పాలకులందరినీ బానిసల్ని చేసుకుని కాళ్ళ కింద పెట్టి నొక్కేశాడు. రాముడు ఏం చేశాట, ఈ రావణాసురుడి 10 తలలు నరికి 10 దిక్కుల్లో ఉన్న దిక్పాలకులకి బలి సమర్పించాట. ఏకంగా ఈ దశ దిశల్లో ఉన్న దిక్పాలకుల్ని కాలి కింద పెట్టుకున్నావు రా నువ్వు, అందుకని నీ 10 తలలు వాళ్ళకి బలి సమర్పిస్తున్నాను అన్నట్ట. దాన్ని ఎంత అందంగా రాశాడు చూడండి. ఎంత గొప్ప భావన జయదేవుని యొక్క కీర్తన అన్నమాట అష్టపదిలో అనమాట. వితరసి దిక్షురణే దిక్పతి కమనీయం, వితరసి దిక్షురణే దిక్పతి కమనీయం, దశముఖమౌళి బలిం రమణీయం, కేశవాధృత రామశరీర కేశవాధృత రామశరీర జయ జగదీశ హరే, జయ జగదీశ హరే. దశముఖ మౌళి బలిం రమణీయం వితరసి దిక్షురణే కమనీయం దిక్పతి కమనీయం అన్నాడు. రాముడు రావణాసుడి 10 తలలు నరికేట. ఈ తలకాయలు నరికి అందంగా రమణీయంగా దిక్పాలకులకి బలిచ్చాట. సరే, తలకాయలు ఒక్కొక్క తల నరికి ఒక్కొక్క దిక్కులో ఉన్న దిక్పాలకుడికి బలిగా సమర్పించాడు. బలి కూడా అందంగా ఉందంటాడు ఏంటండి ఆయన. మనం తలకాయ నరికితే ఎంత భయంకరంగా ఉంటుంది, ఈ తల తెగిపోయి మొండల్లోంచి నెత్తురు బయటకు వచ్చి చిమ్మెయ్యదు. కానీ రాముడు తల నరికితే నీట్గా ఉందిట. కొంతమంది అన్నం తింటే ఆకులు ఏమి ఉండదు, నాకేసినట్టుగా చక్కగా కడిగినట్టు ఉంటుంది. శుభ్రంగా అన్నం తింటారు. అలాగే రాముడు సంహరిస్తే ఆ సంహారం బీభత్సంగా ఉండదట, అందంగా ఉంటుందిట. తలలు నరికి బలిగిస్తే బలి కూడా అందంగా ఉందన్నాడు ఆయన. ఈ భావన భారతంలో కూడా ఉంటుంది. మీకు తెలుసుగా అర్జునుడికి ఒక నామం ఉన్నది, బీభత్సుడు. బీభత్సుడు అనే శబ్దానికి అసహ్యం, భయంకరం అని అర్థం. కానీ ఆయనకి అందువల్ల రాలేదుట ఆ పేరు. నకుర్యాం కర్మ బీభత్సం బీభత్సురితి ఉచ్యతే అని విరాట పర్వంలో వ్యాసుడు రాశాడు. అంటే ఏమిటి, అర్జునుడు యుద్ధం చేస్తే ఆ యుద్ధ కర్మ భయంకరంగా అసహ్యంగా జుగుప్సగా ఉండదు. ఆయన జనాల్ని చంపినా శత్రువుల్ని చంపినా అవతల వాడు చావు దెబ్బతిని చస్తాడు కానీ వికృతంగా ఉండట, నిద్రపోతున్నట్టుగా ఉండట. అదే భీముడు యుద్ధం చేస్తే ఓ రే నాయనో తలకాయ పగిలిపోయి అందులోంచి ముక్కలు ముక్కలు పైకి లేచిపోయి గందరగోళం అయిపోయి రక్తం బయటకొచ్చి ఇంకా జనం చూస్తే జీవితంలో శవాన్ని చూస్తే అడిగిపోతారు, అంత భయంకరంగా చంపుతాడు. అది భీముడి తత్వం. ఈయనేమో బీభత్సం చెయ్యడు గనక బీభత్సుట్ట. కొబ్బరికాయ కొట్టలు కూడా రెండు రకాలు. కొందరు కొబ్బరికాయలు కొడితే చక్కగా పొగులుతుంది, నీరు నీట్గా బయటకు వస్తుంది, పాత్రలో పోస్తారు. ఒక్కొక్కళ్ళు కొబ్బరికాయ కొడతారు, ఏడు కొండల మీదకి మెట్లెక్కుతూ ఒక్కొక్క ఆవిడ ఢామ్ ఢామ్ అని కొబ్బరికాయ బాల కొడుతూ వెళ్ళేది. ఆ కొబ్బరికాయ మెట్లు మీద పగిలిపోయి ముక్కలు ముక్కలు తుక్కు కింద పడిపోతూ ఉంటే చూసేవాడికి తగిలి వాడు అడిలిపోయాడు. నేను ఒకసారి మెట్లెక్కుతుంటే వాడు ఒక ఆవిడ అలా పగలగొట్టిందిలేండి. అది బీభత్సం. అందుకని ఏమమ్మా ఈ ఒక్క దెబ్బకి ఈ కొబ్బరికాయ ఎలా పగలగొడుతున్నావు అంటే దానికి ఒక టెక్నిక్ ఉందండి, ఈ కొబ్బరికాయను మా ఆయన తలకాయ అనుకుని కొట్టేస్తానండి, ఆ దెబ్బకు పగిలిపోతుందండి అంది ఆవిడ. కాబట్టి ఎందుకు చెబుతానంటే అంత అద్భుతంగా ఉంటుంది భవిష్యత్తులో ఆయన యొక్క అవతారం. ఆ పరమాత్ముని యొక్క అవతారాలతో ధర్మ సంస్థాపనతో కూడిన నామస్మరణం భక్తితో చేసుకుంటే తొందరగా దోషముల నుంచి విముక్తి పొందుతాం. నారాయణ స్మరణం అంత గొప్పది. దీనికి ఉదాహరణగా కన్యాకుబ్జం యొక్క కథ చెప్పాడు. ఆ కన్యాకుబ్జాన్ని వీరందరూ చూడొచ్చు అని చెప్పడానికి వీలుగా నేను ఈ మధ్యలో ఈ ప్రసక్తి తీసుకొచ్చా. ఈ కన్యాకుబ్జంలో అజామిళుడు అని ఒక ఆయన ఉండేవాడు. వీడు ఒక నీచ స్త్రీని, ఒక బోయవనితని, వేశ్యని, తొత్తుని మత్తుడై పత్రిగా వరించాడు. దానితో కాపురం చేశాడు, 16 పిల్లల్ని కన్నాడు, తెగ తాగాడు, దొంగతనాలు చేశాడు, దోపిడీలు చేశాడు, ఆఖరికి అడవిలో తిరిగి అన్ని పిట్టల్ని పొట్టలు పెట్టుకు తిన్నాడు, గోమాంసం కూడా తిన్నాడు ఈ దౌర్భాగ్యుడు. క్రమంగా వాడికి 88 వచ్చాయి. ఈ 88 రాగానే తలకాయ ఇలా ఊగడం మొదలెట్టింది, తలకాయ తిరుగుడు రోగం మొదలయ్యింది, శరీరం కంపించింది, కక్కు కక్కు అంటూ నోట్లోంచి దగ్గు రావడం మొదలుపెట్టింది, ఉక్కిస బయటికి ఆయాసం వచ్చేసింది, శ్లేష్మం తన్నుకు రావడం మొదలుపెట్టింది. ఈ 88 వయసులో వాడికి 8 కొడుకు, అంటే 80 ప్రాయంలో కూడా కొడుకుని కన్నట్టండి. దిక్కుమల్లాడు గుర్రం గుడ్డిదైనా దానాకి తక్కువ లేదని ఆ కుర్రాడికి, ఆఖరి కుర్రాడికి నారాయణ అని పేరు పెట్టాడు. వీడికి 88 వయస్సులో ఇంకా ఇంద్రియములు వల్లక శరీరం అంతా పాడైపోయినప్పుడు, వ్యసనముల వల్ల శరీరం అంతా అనారోగ్యానికి గురైనప్పుడు ఈ కొడుకు మీద దృష్టి ఎక్కువ ఉండేదట. అప్పుడు కూడా వాడికి ఏం భగవద్ధ్యానం లేదు. కొంతమందికి చచ్చేటప్పుడు కూడా భగవంతుడు గుర్తుకు రాడు. అప్పుడు కూడా కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు. వీడికి చిన్న కొడుకు మీద ప్రేమ వల్ల నారాయణ నారాయణ ఒరే నారాయణ అనేవట. ఈ నారాయణ ఏమో బయటికి వెళ్ళి క్రికెట్ ఆడుకునేవాడు. చక్కగా స్వామీజీ పిల్లలకు ఆడుకోవడానికి ఏం చేశారంటే వాలీబాల్ ఆడుకోవడానికి, ఫుట్బాల్ ఆడుకోవడానికి పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఒక సౌకర్యం కదా ఇక్కడ, అది చూడగానే నాకు ఆడాలనిపించింది. కాకపోతే పురాణం చెబుతున్నాయని ఆడితే బాగుండదేమో అని నాకు తగ్గాడు. మళ్ళీ రేపు పొద్దున ఎవరన్నా చూసి ఫోటో తీసి పేపర్లో వేస్తారేమో అని. అంటే మనకు కూడా అలా హుషారు వచ్చేయాలి, శరీరం బాగుండాలంటే ఆటలాడాలి. మరి కుర్రాడు కదా ఆడుకోవడానికి వెళ్ళాడు. వీడేమో కొడుకుని పిలిచేవాడు. ఆ 88 వయస్సులో వాడికి పోయే కాలం దగ్గరకు వచ్చింది, మృత్యువు దగ్గరకు వచ్చింది. ఈ మృత్యువు దగ్గరకు వచ్చినప్పుడు వాడికి 3 భయంకరులు కనబడ్డారు. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మార్కండేయ పురాణంలో నరకవర్ణం ఉంటుంది. ఆ నరకవర్ణంలో అద్భుతంగా ఒక మాట చెప్పారు. అదేమిటో తెలిసిన, మహాపాపములు చేసిన వాడిని తీసుకుపోవటానికి 3 కింకరులు వస్తారు. కొంచెం పాపం తక్కువ చేస్తే 2 యమకింకరులు వస్తారు. పాపము పుణ్యం చెరిసగం చేస్తే యముడు స్వయంగా వస్తాడు. సావిత్రి సత్యవంతుడు కథలో సత్యవంతుడి దగ్గరికి యముడు ఎందుకు వచ్చాడంటే సత్యవంతుడు ధర్మం కూడా చేశాడు గనక. ఇంకా మహాపుణ్యాత్ములైతే స్వర్గం నుంచి దేవతలు వస్తారు. పరమ పుణ్యాత్ములైతే ఇదిగో భాగవతం వింటే శరీరం విడిచిపెట్టేటప్పుడు వైకుంఠం నుంచి విష్ణు తోతలు వచ్చి పట్టుకుపోతారు. కాబట్టినా 7 రోజులు వినండి. మధ్యలో సగం సగం వింటే మాత్రం మళ్ళీ వైకుంఠం దాకా వెళ్ళరు. సగం సగం లోకాలు ఏవో ఉంటే మధ్యలో అటు ఇటు కాకుండా ఉంటారు. పూర్తిగా వినాలి, అందువల్ల మళ్ళీ ఆఫ్ అయితే లాభం లేదు. ఇప్పుడు వీడు పరమ పాపాత్ముడు కదా, అందువల్ల వాడికి ప్రాణం పోయే ముందు ఒక భయంకర దృశ్యం కనపడిందిట. కనియన్ బ్రాహ్మణుడు అంత్యకాలమున వేకన్ రోషనిష్ఠ్యూతులం ఘనపీనోష్ఠ వికార వక్త్ర విల్ల సద్గర్వేక్షణోపేతులం ఘనపీనోష్ఠ వికార వక్త్ర విల్ల సద్గర్వేక్షణోపేతులం జనన వ్యాప్తి విభీతులం మువురన ఆత్మానేతలం దోతలం జన సంత్రాసకరోద్యతాయత సుపాశశ్రేణికా హేతులం కనియం బ్రాహ్మణుడు అంత్యకాలమున. పోయే కాలం వచ్చిన ఈ పాపిష్టివాడు ముగ్గురు యమకింకరులను చూశాడు. వాళ్ళు ఆత్మానేతలం, ఆనేత అంటే పట్టుకుపోవువాడు. సంస్కృతంలో అరుకారాంత శబ్దం ఒకటి ఉంది, ఆనేతృ శబ్దం అనగా వన్ హూ క్యారీస్, పట్టుకుపోవువాడు అని అర్థం అనమాట. ఆత్మానేత అంటే ప్రాణం పట్టుకుపోతారు వాళ్ళు. మన ప్రాణములను పీకి ఆ సూక్ష్మ ప్రాణాన్ని యాతనా శరీరములో ప్రవేశపెట్టి పట్టుకుపోతారు. అటువంటి దోతలను, యమదోతలను మువుర ముగ్గురిని చూశాడు. వాళ్ళు ఎలా ఉన్నారట, భయంకరాకారులు, నల్లని చింతపండు, పాత చింతపండు ముద్దల్లో ఉన్నారు. ఒళ్ళంతా ఎలుగుబంటి బొచ్చు లాంటి బొచ్చుతో ఉన్నారు. ఎర్రని చింత నిప్పులు లాంటి కళ్ళతో ఉన్నారు. వాళ్ళు మాట్లాడితే నోట్లోంచి అగ్నిజ్వాలలు బయటకు వస్తున్నాయి. పళ్ళు పటపట కొరుకుతున్నారు. కోరలతో ఉన్నారు, ఎంత ముక్కుతో ఉన్నారు. పెద్ద పెద్ద లావైన దుబ్బు పెదవులతో ఉన్నారు. భయంకరమైన పొట్టతో ఉన్నారు. నెత్తి మీద కొమ్ములతో ఉన్నారు. వాళ్ళ తల వెంట్రుకలు ఏతాకుల్లో ఉన్నాయట. ఈ మధ్యన ఒక అడ్వర్టైజ్మెంట్, స్విచ్ మీద చెయ్యగానే టక్కని తల వెంట్రుకలు పైకి లేచిపోతాయి. అలాంటి తల వెంట్రుకలతో ఉన్నారు వాళ్ళు. ఈ విధంగా భయంకరాకారులు జనుల ప్రాణములను తీయటంలో కూడా భయపెట్టి తీస్తారట ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, వాళ్ళ చేతుల్లో తాళ్ళు ఉంటాయి, పాశములు. ఆ పాశం వేస్తే మన ప్రాణం దానికి తగులుకుంటుంది, గేలమునకు చేప తగిలినట్లుగా. ఆ పాశం పుచ్చుకుని, రే మేము వచ్చాము రోయ్, కమాన్ కమ్ విత్తస్ అంటారట. దాంతో వాడు భయపడిపోతారు. ఒక్కసారి చంపితే పర్వాలేదు కానీ కొంచెం పొడుస్తూ బెదిరిస్తే అది ఎంత భయం అండి. అసలు కొట్టడం కంటే కొడతానన్న వాడు చూసి ఎక్కువ భయపడతారు. అదే దిక్మల్ల సినిమాలో మళ్ళీ వచ్చేదాకా ఇక్కడే కూర్చుంటే కొడతానని వెళ్ళిపోతాడు వాడు, ఆ ఇన్స్పెక్టర్ గారు. ఇక వాళ్ళు అలా కూర్చుని చేతులు కట్టుకుని హడిలిపోతారు. దెబ్బ పడితే పర్లేదు కానీ ఎప్పుడు దెబ్బ పడుతుందో తెలియకపోవటం అన్నంత భయం మరొకటి లేదట. అందుకే జన సంత్రాసకర ఉద్యత ఆయుధ సుపాశశ్రేణిక హేతులు అన్నాడు. అంటే జనుల్ని భయపెట్టి బెదిరిస్తూ చేతుల్లో ఆయుధములు తాళ్ళు పుచ్చుకొని నీ అంతం చూస్తామని బెదిరిస్తారట. దానికే మరణయాతన అని పేరు. కొంతమంది చూశారు లేదా మంచం మీద పడుతుంది ఇలా వణికిపోయి అంటారే, అది ఏంటనుకుంటున్నారు వాళ్ళు చెప్పలేకపోతున్నారు. కానీ యమకింకరులు కనపడ్డారు. వీళ్ళు కనపడగానే, ఒరే వాళ్ళు ఎవరో వచ్చారు రోయ్, నన్ను పట్టుకుపోతున్నారు రోయ్, రక్షించండి రోయ్ అని మనల్ని పిలుస్తారు. వాళ్ళు పిలిస్తే మనకు వినపడదు, ఎందుకంటే అప్పటికే వాళ్ళకి నోరు పడిపోతుంది. పెరాలసిస్ ఇలా వచ్చేసి మూతి పక్క వెళ్ళిపోతుంది, ఇంకేం మాట్లాడతాడు వాడు. అందుకే అది రాకుండా వచ్చి ఈ పీఠానికి వచ్చి పాదములు పట్టుకుంటే ఆ దౌర్భాగ్యపు యాతన రాదు. నాకు ఆ నమ్మకం ఉన్నది. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతి అని ప్రార్థిస్తే మనకి ఎందుకు వస్తుందా కష్టం? వాళ్ళు బెదిరిస్తూ ఉంటే వీడు వణికిపోయి మలమూత్రములు విసర్జిస్తాడే, దానికి మరణయాతన అని పేరు అన్నమాట. అలా భయపెడుతున్నారట వాళ్ళు. చంపటంలో కూడా భయంకరంగా చంపుతారట. హనన వ్యాప్తి విభీతులు ఎంత వర్ణన చేశారు భాగవతంలో. అటువంటి కింకరుల్ని చూడగానే వీడికి నోరు పిడచగట్టుకుపోయింది, శరీరం కంపించింది. ఈ చత్వారంతో ఉన్నవాడికి ముగ్గురే కనబడగానే నోట్లోంచి నాలుగు కూడా బయటకు వచ్చింది, చెమట తన్నుకొచ్చింది, కళ్ళి బయటకు వచ్చింది, ముక్కులోంచి కారిపోయింది రసం. ఈ కంగారులో వాడికి అదృష్టం కూడా కలిసి వచ్చింది. భయంలో యోగం పట్టింది వాడికి. దూరమున నాడు బాలుడు బోరన్న తన హృదయ సీమ పొడ చూపిన ఓ నారాయణ 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 ఎన్నుచు ఆత్మనందను నొడివెల్. ఎక్కడో దూరంగా ఆడుకుంటున్న కొడుకు, ఆఖరి కొడుకు ఆ నారాయణ గుర్తుకొచ్చాడు. అసలు ఈ పాపిష్టాలందరూ ఈ నారాయణ శబ్దం పెట్టుకుంటారేంటో, కనీసం చచ్చేటప్పుడైనా తమ పేరు తలుచుకుని బాగుపడదామనో ఏమిటో తెలియదు. కానీ దేవుడు అంటే నమ్మకం లేదు అంటారు, ఎర్రజెండ ఎర్రజెండ అంటారు, వాడికి నారాయణ పేరు ఎందుకు చెప్పండి, నారిగా అని పేరు పెట్టుకోక. ఈ విధంగా నారాయణ అని కొడుకు పేరు పెట్టడం వల్ల అదృష్టం అయిపోయింది అన్నమాట వీడికి. ప్రాణం పోతున్నప్పుడు నాలుగు పిడతగట్టుకుపోయినప్పుడు ఆ కొడుకు గుర్తుకొచ్చాట. గుర్తుకు రావడంలో కూడా హృదయంలో కనపడ్డాడు. కనపడగానే నారాయణ 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 అని మూడు సార్లు పిలిచాడు. అంత్యకాలంలో హరినామస్మరణం చేయడంతో అక్కడ తమాషా జరిగింది. టక్కున అక్కడికి ఏది అజామీయుడు ఉన్న చోటికి ఒక దివ్య విమానం వచ్చింది. ఆ విమానంలో నుంచి ఇద్దరు పురుషులు దర్శనమిచ్చారు. వాళ్ళు నాలుగు చేతులు ధరించి ఉన్నారు. శంఖం చక్రం గద పద్మం నాలుగు చేతుల్లో ధరించారు. అచ్చం విష్ణువులాగా నీలంగా ఉన్నారు. విష్ణువు యొక్క పార్షదులు, విష్ణువు పక్కనే ఉంటారు వాళ్ళు. సునందుడు నందుడు అని పిలువబడేవాళ్ళు. వాళ్ళు వచ్చి వెంటనే ఏం చేశారట, ఈ యమకంకరులు తాడు వేశారు కదా, ఈ తాడు వెళ్ళి వీడి ప్రాణాన్ని పట్టుకుంది, ఇంకా ప్రాణం బయటకు లాగాలి. ఆ సమయంలో పాశం కత్తిరించారు, రెబ్బను కత్తిరించినట్టుగా కత్తిరించి ప్రాణం మళ్ళీ లోపలికి గంటేశారు. క్షణాల్లో జరిగిపోయింది ఇదంతా. అంత్యకాలంలో హరినామస్మరణ చేయగానే మళ్ళీ ఆయువు పెరిగింది. యమకింకరుల్ని హటో హటో అని తొలగించారు. వీడికి మళ్ళీ ప్రాణం నిలబెట్టారు. దాంతో యమకింకరులు తెల్లబోయారు. ఎవ్వని వారలు, మాతో చెవ్వకు కారణమిదేమి చేసాచక, మీరెవరండి, ఎవరి దూతలండి, అందంగా ఉన్నారు మహాత్ములు, అసలు మీ శరీర కాంతి చూస్తే మేము తట్టుకోలేకపోతున్నాం, మేము వచ్చి యముడి ఆజ్ఞ పరిపాలించి ఇతడి ప్రాణం పట్టుకుపోదాం అనుకుంటుంటే మా పని ఎందుకు ఆపారు అని అడిగారు. అప్పుడు వాళ్ళన్నారు, మేమెవరో తర్వాత చెబుతాం, అసలు మీరెవరనగా, మేము యమకింకరులమండి అన్నారు. మీరేం చేస్తూ ఉంటారు, మేము యముడు చెప్పిన పనులు చేస్తాం. మా యముడు ఏం చెప్పాడంటే, వేదములు పురాణములు ఇతిహాసములు ఇవన్నీ శాస్త్రములని పిలువబడతాయి. ఆ శాస్త్రములలో చెప్పిన కర్మలు చేసిన వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, శాస్త్ర వ్యతిరేకమైన పాపములు చేసే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి ప్రాణం తీసుకురండి. పరమ పాపాత్ములందరినీ యాతనా శరీరంలో ప్రవేశపెట్టి నా దగ్గరికి ఈడ్చుకురండి, వాళ్ళ పాపములకు తగిన శిక్షలు విధిస్తాను అని చెప్పాడు. ఈ దుర్మార్గుడు పరమనీచుడు. వీడి ఫ్లాష్ బ్యాక్ వింటే మీరు కూడా హడిలిపోతారు, అంత దుర్మార్గుడు వీడు. వీడు చిన్నప్పుడు ఓ మంచి పవిత్ర వంశంలో పుట్టి 8 ఏళ్లకే ఉపనయనం చేయించుకున్నట్ట. ఉపనయనం అయిన దగ్గర నుంచి సంధ్యావందనం చేశాడు, వేదములు చదివాడు, ఉపనిషత్తులు చదివాడు, తల్లిదండ్రుల్ని పూజించాడు. క్రమంగా 16 ఏళ్ళు వచ్చాక యుక్త వయస్సు రాగానే వీడికి అందమైన పవిత్రురాలైన కన్యని పట్టుకొచ్చి పెళ్లి చేశారు వాళ్ళ అమ్మా నాన్న. అప్పటి వరకు వాడంత గొప్పవాళ్ళు లేడండి. వాడు హరిభక్తి కలిగిన వాడు, యజ్ఞములు చేసిన వాడు, వేదములు చేసిన వాడు, మాతృపితృ భక్తి కలిగిన వాడు, అన్ని ధర్మకార్యాలే చేశాడు. పెళ్ళైన కొంతకాలానికి ఒక రోజున తండ్రి గారు యజ్ఞం చెయ్యాలని సంకల్పించి, నాయన యజ్ఞమునకు కావలసిన సమిధులు అడవికి వెళ్ళి తీసుకురా అన్నాడు. వీడు అడవికి వెళ్ళి సమిధులు తెద్దామని వెళ్ళగానే అక్కడ ఒక పొద కనబడింది. ఆ పొదలో గందరగోళం జరుగుతోంది. ఏమిటా అని దగ్గరికి వెళ్ళి చూశాడు. సిగ్గు ఎగ్గు లేకుండా ఒక బోయ స్త్రీ, ఒక విటురాలు అంటే డబ్బు కమ్ముడు పోయే స్త్రీ, ఆ పొదలో ఒంటి మీద గుడ్డ ముక్క లేకుండా నూలు ముక్క లేకుండా ఉంది. అక్కడ ఒక దిగంబరుడు ఇంకోడున్నాడు విటుడు. వీళ్ళిద్దరూ విచ్చలవిడిగా క్రీడిస్తున్నారట. ఆ భయంకర దృశ్యం చూశాడు. వీడి శరీరం స్తంభించిపోయిందిట. ఇక్కడ రాశారండి భాగవతం 6వ స్కంధంలో, ఈ ఒక్క భాగం మాత్రం పోతన గారి శిష్యుడు సింగన రాశాడు. హాలాపాన విజృంభమాణమద గర్వాతీతుడయ్యున్నచో కేలా భూషణ కేళితో కేళిల్దేలుచునున్నవాని గనే పుంఖీభూత రోమాంచుడై. తెగతాయి మత్తెక్కి ఒకరి మీద ఒకరు పడిపోతూ కేళిలో తేలుతున్న ఈ విటుల్ని చూశాట వీడు. అది చూడగానే ఏమైపోయింది, పుంఖీభూత రోమాంచుడై. వాడి వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. వాడి జీవితంలో అలాంటి దృశ్యం చూడలేదు. వాడికి మతిపోయింది. వాడు తను తాను మరిచిపోయాడు. చేతిలో ఉన్న దర్భను కింద పారేశాడు. యజ్ఞోపేతం జారిపోతుంటే పట్టించుకోలేదు, అలాగే ఆ దృశ్యం చూస్తూ ఉండిపోయాడు. కాసేపటికి ఆ విటుడు వెళ్ళిపోగానే వెంటనే వీడు వెళ్ళి ఇంకా దిగంబరంగా ఉన్న దాని కాళ్ళు గట్టిగా పట్టుకుని, నేను నిన్ను కోరుకుంటున్నాను, నువ్వు లేకపోతే నేను ఉండలేని, ఈ దృశ్యం నన్ను కట్టి లాగేసింది నీ దగ్గరికి, నన్ను రక్షించన్నాడు. అప్పుడు అది ఏమంది, నేను తాగమంటే తాగుతానంటే నిన్ను నాతో ఉండనిస్తానంది, నా కోసం తాగుతావా, తాగుతాను, ఏ కళ్ళైనా తాగుతావా అంటే ఫుల్గా కళ్ళు తాగుతానన్నాడు. మీ అమ్మ నాన్నని కొట్టమంటే కొడతావా, కొడతాను, మీ ఆవిడని విడిచిపెట్టమంటే విడిచిపెడతావా, విడిచిపెడతాను, నీ ఆస్తంతా నాకు రాసేస్తే నా దగ్గరికి రానిస్తాను, రాయమంటే రాస్తావా, రాస్తాను. ఇంకా ఇలా వాడు అన్నిటికీ ఒప్పుకున్నట్ట. దాంతో దీని వెంటబడ్డాడు, మరి కులాచారవర్తన మాలు చేసి పరగు పిత్రర్ధములు దాని పాలు చేసి కులము గోదావరి గంగ కుల ద్రోసి అన్నాడు. రాసిన ఆయన గోదావరి తీరంలో ఉంటాడు కదా, మామూలుగా కులం గంగలో కలిపాడంటారు, ఈయన గోదాట్లో కలిపాడు అన్నాడు. ఆయన ఎవరు ఎక్కడుంటే అక్కడ, ఇక్కడ ఉంటే మనం కావేరీలో కలిపాడంటాం చక్క, అలా ధర్మం అంట. అందుకని కులం గోదావరిలో కలిపాడు. తండ్రిచ్చిన ఆస్తి దానికి రాశాడు, యజ్ఞాలు విడిచిపెట్టాడు, ఆ రోజు నుంచి వేదములు చదవడం మానేశాడు, జోదం మొదలెట్టాడు. సంధ్యావందనం అంటే దానికి సంధ్యాని పేరు పెట్టి, నీకు దండం పెడితే ఇదే సంధ్యావందనం అన్నాడు. ఈ విధంగా దాని వెంటబడి ఇష్టం వచ్చినట్టు తిరిగాడు, కళ్ళు తాగాడు, మాంసం తిన్నాడు, ఆఖరికి గోమాంసం కూడా తిన్నాడు. ఆస్తి అంతా నాశనమైపోయింది, భార్యమో నూతిలో పడి చచ్చిపోయింది, వీడి బాధపడలేక తల్లిదండ్రులు చచ్చిపోయారు. ఆస్తి సర్వనాశనం అయ్యాక డబ్బు లేకపోతే ఉండనివదిగా ఈ దుర్మార్గురాలు, అందుకని దొంగతనాలు మొదలుపెట్టాడు. మళ్ళీ దొంగతనాల్లో కూడా నాలాంటి పండిట్స్ని కూడా ఈ బ్యాండిట్ చంపేశాడు. పండితుల చేతులు కంకణాలు ఉంటాయి కదా, అందుకే వేసుకు రావట్లేదు, ఎందుకైనా మంచిదని. కర్రతో బుర్ర మీద కొట్టి వాడిని చంపేసి ఎర్రగా ఎత్తురొచ్చేలా చేసి ఇవి ఎత్తుకుపోయేవాడు. ఇలా మహాపాపాలు చేశాడు. 88 ఏళ్ళు వచ్చే వీడికి, అందులో దాదాపు 60 సంవత్సరాలు పైబడి వీడు మహాపాపాలు చేశాడు. అందుకే ఈ దుర్మార్గుడి ప్రాణం తీసి యమలోకానికి పట్టుకుపోతాం, యముడు వీడికి శిక్షలు వేస్తాడు, ఆ శిక్షములతో వీడికి ప్రాయశ్చిత్తం అవుతుంది, పాపము తొలగుతుంది, భూలోకంలో నీచమైన జన్మ వస్తుంది, మీరేమో వీడి ప్రాణం తీసి యముడి దగ్గరికి తీసుకెళ్లకుండా అడ్డం కొట్టారు, ఇలా అయితే మరి యమధర్మరాజు గారి శాసనములు వ్యర్థం కావా అనగానే, అప్పుడు వాళ్ళు నవ్వి, మీరు చెప్పిందంతా నిజమే, కాకపోతే మీకు ధర్మం తెలుసు కానీ ధర్మ సూక్ష్మం తెలియదు, మీరు చదువుకున్నారు కానీ చదువులో ఉన్న మర్మం తెలియదు, ఇప్పుడు విషయం చెబుతున్నాం వినండి, వీడు నారాయణ అన్నాడు అంత్యకాలంలో, చచ్చిపోయేటప్పుడు తనను స్మరిస్తే నా లోకానికి వస్తారని మా కృష్ణుడు చెప్పాడు, అంతకాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కడేబరం, పోయేటప్పుడు కృష్ణ వాసుదేవ అనగానే వాడి సకల పాపములు పోయి ఆ పరమాత్మ లోకానికి ఎడతాడు. వీడు అంత్యకాలంలో మా ప్రభువు నారాయణుణ్ణి స్మరించాడు, దాంతో వీడి పాపములన్నీ అగ్నిలో పడిన దూదిలా కాలిపోయాయి, వీడిప్పుడు శుద్ధుడయ్యాడు, వీడికి ఇంకొక 10 ఏళ్ళు ఆయువిస్తాం, ఈ 10 ఏళ్ళు జీవిస్తాడు, బాగుపడతాడు, తర్వాత మా లోకానికి వస్తాడు అనగానే వాళ్ళు, రామరామ, వీడు మాట వరుసకు కూడా నారాయణ అని ఎక్కడన్నాడండి, వాళ్ళ అబ్బాయిని నారాయణ అని పిలిచాడు అన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఏ వంకతో అయినా నారాయణ స్మరణ చేస్తే చాలు, వాడికి ఆ ఫలితం వస్తుంది, ఇంకెంతకంటే వాదించకండి అన్నారట. ఈ విష్ణు కింకరులతో వాదించే శక్తి లేక వీళ్ళు ఏడుస్తూ వెళ్ళి యముడి దగ్గరికి వెళ్ళి, యమధర్మరాజా నువ్వే ప్రభువు అనుకున్నావు ఇంతకాలం అందరికీ, నీకంటే వేరే ప్రభు ఉన్నాడా ఏమిటి అని జరిగింది చెప్పగానే, అప్పుడు ఆయన నవ్వి, నేను మీకు డ్యూటీ చెప్పాను కానీ ఆ వెనకాతల కొన్ని అమెండ్మెంట్స్ ఉంటాయని చెప్పలేదు, ధర్మ సూక్ష్మములు చెప్పలేకపోయాను పొరపాటున, ఇప్పుడు చెబుతున్నా వినండి, మాట వరసకైనా హరినామస్మరణ చేసిన వాడి పాపాలన్నీ పోతాయి. పద్మనయను మీది భక్తి యోగం వెళ్ళ ముక్తి యోగమునుచు మొదలు రుంగువారి వారి 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 చేరిన వారి త్రోవ పోవ వలదు దూతలారా. అద్భుతంగా చెప్పేశాడు ఆయన, శ్రీమన్నారాయణుడి మీద భక్తి ఉంటే ముక్తి వస్తుందని ఎవరు గ్రహిస్తారో వారిని నా దగ్గరికి తీసుకురావద్దు. ఒక్క వాళ్లే కదట, వారి వారి, ఇప్పుడు మీరు భాగవతం వింటున్నారు, మీ ఇంట్లో కొందరు మీ చుట్టాలు ఉన్నారుగా, మీ చుట్టాలను కూడా తీసుకురావద్దన్నారు, మీరు మీ చుట్టాలకు కూడా నరకానికి వెళ్లకుండా అనుగ్రహం ఇస్తున్నారు. ఎంత మంచి వాళ్ళు అండి మీరు, మీ అంత మంచి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉంటారా మరి, పోయి వాళ్లేనా, మళ్ళీ వారి చేరిన వారి ఈ చుట్టాల వెనక చేరిన వారి దగ్గరకు కూడా వెళ్ళొద్దు, అసలు వాళ్ళ కేసే వెళ్ళొద్దు, వారి మార్గానికి వెళ్ళొద్దు. దూతలారా, యకశక్కమునకైనా అంటే వేళాకోళానికైనా హరిస్మరణ చెయ్యని వాళ్ళు. దుర్మార్గులు కొందరుంటారే, ఎప్పుడు వేళాకోళానికి కూడా హరిస్మరణ చెయ్యరు, మాట వరసకు కూడా దానం చెయ్యరు. ఆ పాపాత్ముల పెడరెక్కలు విరిచి కట్టి కొట్టి పట్టి నా పాదాల దగ్గర పెట్టండి, ఇది నా ఆజ్ఞ అన్నాడు ఆయన. అప్పటి నుంచి యమకింకరులు ఏం చేశారట, హాస్యానికైనా రామరామ అన్నమా, ఇంకక్కడికి మనం రామ్, నరకానికి రామ్ అంటారట వాళ్ళు. ఈ తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు వాళ్ళు చిరునవ్వు నవ్వుతూ వీడికి ఇంకొక 10 ఏళ్ళు ఆయువు ఇచ్చాము అని వెళ్ళిపోతూ ఉంటే మహాత్ములారా అని ఏదో పలకరించబోయాడు ఈయన. అబ్బే, వాళ్ళు మాయమైపోయారు, అంతకీ మించి మాట్లాడరు వాళ్ళు. అప్పుడు వీడు పశ్చాత్తాపడి, నన్ను రక్షించిన పద్మాక్షులు, అంజన శరీరులు, చతుర్భుజులు, శంఖచక్ర గదాపద్మాలు ధరించిన మహాత్ములు, వైకుంఠదూతలని అర్థమయ్యింది, వాళ్ల వల్ల నాకు మళ్ళీ ఆయువు వచ్చింది, ఇంకో 10 ఏళ్ళు బతుకుతున్నాను, ఈ 10 ఏళ్ళు నా జీవితం మళ్ళీ బాగు చేసుకుంటాను, ఎంత దుర్మార్గుడి నేను, పరమ పవిత్రురాలైన నా భార్య నూతిలో పడిపోతుంటే కూడా ఆవిడ రక్షించుకోలేదు, తల్లిదండ్రుల్ని చంపుకున్నాను, తెగ తాగాను, మాంసం తిన్నాను, హత్యలు చేశాను, దొంగతనాలు చేశాను, ఈ పాపాత్ముడికి ఇంత అదృష్టమా అనుకున్నాడు. ఇక్కడ చెప్పారు అసలు రహస్యం. ఇప్పుడు ఇదంతా విన్నాం కదా మనం, మనం కూడా అయితే 80 ఏళ్ళు వచ్చేదాకా తాగి తందనాలాడి పాపాలు చేసి చివరిలో నారాయణ అంటే మోక్షం పొందమా? ఎందుకండి ఈ 7 ఏసీ రోజులు కింద కూర్చుని పైన కూర్చుని ఇటుకదిని ఈ కాలెత్తి పురాణం వినడం? హాయిగా మేము కూడా 80 ఏళ్ళు అయ్యాక ఒకేసారి నారాయణ అనవచ్చు కదా అంటే అనలేము. ఎందుకో తెలిసిన, వీడు 18 ఏళ్ళు వచ్చేదాకా ఎన్నో యజ్ఞాలు చేసి నారాయణ స్మరణ చేసి పుణ్యకార్యాలు చేశాడు, ఎంతో పుణ్యాత్ముడు. మధ్యలో పుణ్యాత్ముడు డీవియేట్ అయినా వెనక్కి వస్తాడు, అవి లేకుండా హఠాత్తుగా ఎవడికి భగవన్నామం గుర్తుకు రాదు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని పాత రోజులు గుర్తుకొచ్చాయి. ఒకప్పుడు నేను భాగవతం వంటి గ్రంథాలు చదివాను, ఈ అంత్యకాలంలో నన్ను కాపాడాయి అని బాగుపడి హిమాలయాలకు వెళ్ళి ఈ 10 ఏళ్ళు హరిస్మరణ చేసి తపస్సు చేసి హరిలో కలిసిపోయాడు. కాబట్టి మహాపాపముల నుంచి విముక్తి పొందడానికి హరిస్మరణ కంటే గొప్ప మార్గం లేదని భాగవతం చెప్పింది. రేపు ఉదయం మళ్ళీ మనం నాకు అనుమానం ఏమిటంటే, రేపు ఉదయం అంటే దిక్కుమాలాడు ఆపేశాడు అని చప్పట్లు కొడుతున్నారా, లేక రేపు ఉదయం కలుసుకోవడానికి ఆనందంతో కొడతారు? ఇది ఎందుకు కొట్టినా కొట్టచ్చు, కానీ చప్పట్లు కొట్టారు మొత్తం, నన్ను కొట్టట్లేదు. రేపు ఉదయం ఎప్పుడో స్వామీజీ ఇప్పుడు మనకి సెలవిస్తారు. మనకు చెప్పారుగా భగవంతుడు ఆదేశం, మనం పరిపాలిస్తున్నాం. ఈ చెప్పే ప్రతి ఒక్క స్వామిదే కాబట్టి సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణ వస్తు. అందుకే నేను మంగళం కోసలేంద్రయ్య అండంలా, సద్గురువు పక్కనుంటే ఇంక మళ్ళీ నేను ఎవరికి మంగళం పాడాలి? మళ్ళీ రేపు కలుసుకుందాం, రేపు ప్రహ్లాద చరిత్ర ప్రారంభించుకుంటాం. మళ్ళీ అందరూ చెప్పండి, సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్తి ఆదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీకృష్ణస్వామి మనకి సచ్చిదానంద రూపంలో ఉన్నాడు, ఆయన తాపత్రయాలు తొలగిస్తున్నాడు ఆయన. అటువంటి పరమాత్ముని యొక్క పాదపద్మములకు నమస్కారం చేసుకుందాం. హరి ఓం తత్సత్.